गुरुर्भावानन्दः सबित हृदयस्मैरवदनं समां दीनं हीनं विषय विषतृष्णा परिवृतं सुधावृष्ट्या दृष्ट्या परमकृपया पातु मनिषं घनश्यामो भूत्वा वसतु मम वृद्धाम्नि सततम्। నమస్కారం. గోపికా మిశ్రం శ్రీ రాధకృష్ణ తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ సాదర స్వాగతంతో శ్రీమద్ భాగవత భావానందంలోని ద్వితీయ అధ్యాయంలో సూతుల వారు భగవత్కథ భగవద్భక్తుల మహత్యము ఎలా వివరించారో తెలుసుకుందాం. శౌనకాది మహర్షులు మాటలు విని సంతోషపడుతూ సూతుల వారు మొదట గురువుగారికి నమస్కారం చేస్తూ చెప్తున్నారు. ఆ గురువుగారు ఎవరు అంటే ఆయన సంసారులందరికీ కూడా మహాగురువు వంటి వారు, సన్యాసులందరికీ కూడా గురువు. అజ్ఞానముని చీకట్లో ఉన్న వారందరికీ ఒక్కసారిగా సూర్యుడిని వెలిగింపజేశాడు. నిత్యము మనం చూసే సూర్యునికి అస్తమయం ఉంటుంది, కానీ ఆయన అజ్ఞానమనే తొలగించుకుంటూ వెలిగింపజేయగా వెలిగిన సూర్యునికి అస్తమయం లేదు. శ్రీ శుక్లవారు భాగవతమనే సూర్యుని ఉదయింపజేయగా అది ముందర పెట్టుకుంటే అజ్ఞానమని అంధకారంలో ఉన్న వారందరికీ అజ్ఞానమనేది పటాపంచలవుతుంది. ఆ విధంగా నిత్యోదిత సూర్యుణ్ణి అందించినటువంటి మహానుభావుడు గురువులకెల్లా గురువు, సన్యాసులకు సంసారులకు సమస్తమునకు గురువు అయి కేవలము జ్ఞానదీపాన్ని అందించినటువంటి ఆ మహాప్రభువునకు నమస్కారం. పుత్ర పుత్ర అని నోరారా పిలుస్తూ వెంటపడుతున్న తండ్రికి పుత్రవాత్సల్యం ఉంటుంది, కానీ పుత్రునికి పితృభద్రత లేదు. అందుచేత కొడుకు 16 ఏళ్ళవాడు, లోకములో అనుభవింపదగిన భోగాలు ఎన్నో ఉన్నాయి, వాటిపై పెడముఖం పెట్టి తన్మయుడై వెళ్తుండగా సర్వభూత హృదయుడైన వాడుగా అక్కడున్న వృక్షములన్నీ ఓ అని ప్రత్యుత్తరం ఇచ్చాయి. అటువంటి గురువులకెళ్ళ గురువైన శ్రీ శుకుల వారికి నమస్కారం చేస్తూ సూతుల వారు చెప్తున్నారు, మునులారా, పరమ పవిత్రమైన విషయం మీరు అడిగారు, మీ ప్రశ్నకు సమాధానము చెప్పగా విన్న మిగతా వారందరూ కూడా ధన్యులవుతారు. ఏ ధర్మము చేసి శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పిస్తామో సమర్పించినంత మాత్రాన మన హృదయంలో కలిగించేటువంటి భక్తిని కలిగించే ధర్మమే ధర్మం. ఎందుకొరకంటే ఆ భక్తితో హృదయం పరిశుద్ధమవుతుంది, వాసుదేవునిపై ప్రయోగించిన భక్తి జ్ఞానం అందిస్తుంది, వైరాగ్యాన్ని ఇస్తుంది. చెప్పగా ఆచరించిన ధర్మము ధర్మమునందే కనుక ప్రేమ పుట్టించకపోతే ఆ ధర్మం వ్యర్థమవుతుంది, మూకదంపుడు మాటలు అవుతాయి. లోకములో ధర్మార్థ కామ మోక్షములని 4 పురుషార్థములుంటే ధర్మమునకు ద్రవ్యము అంటే అర్థము, అర్థమునకు కోరిక, కోరికకు మోక్షము అనే వస్తువు ఉండదు. ఈ వరుసలో ధర్మస్య శాపవర్గస్య నాటో తాయోపకల్పతే లోకములు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, అయినప్పటికీ దాన్ని క్రమంగా చెప్పవలనన్నారు. అటువంటిది ధర్మమునకు ద్రవ్యము అర్థమైనప్పుడు అంటే దానిని మన వాడుక భాషలో డబ్బన్నారు. అర్థమంటే ఎన్నటికీ చెడిపోనటువంటిది, దాని పేరే అర్థం అన్నారు. మరొకరికి ఏమన్నారంటే ఈ అభిప్రాయంను బలపడటానికి పరమార్థం అన్నారు. అర్థం అంటేనే అంత అర్థం అంటే సాక్షాత్ భగవత్ పదార్థము అని. అలాంటి భగవత్ పదార్థమే ధర్మములకు అర్థమై ధర్మముతో పొందవలసిన పురుషార్థమైతే అటువంటి దానిని చెప్పకుండా ధర్మము చేయమన్నారు. ఆ అర్థము పైన కామము భక్తి అనే పేరుతో పిలువబడింది. అర్థము కామమే భక్తి అనే పేరుతో పిలువబడింది కాబట్టి అర్థం అనేది ధర్మముతో పొందవలసిన పురుషార్థమైతే దాన్ని చెప్పకుండా ధర్మము చేయమన్నారు. ఆ అర్థము పైన కామమే భక్తి అనే పేరుతో పిలువబడుతుంది. ధర్మమునకు యథార్థముగా అర్థమైన పరమాత్మ పదార్థమునందు కామం అంటే ఏమిటది? నిర్విషయమైన భక్తిని కలగడమే కామరూపమైన పురుషార్థము వంటిది. ఈ కామరూపమైన పురుషార్థము ఏర్పడ్డ తర్వాత అప్పుడు కేవలం మోక్షమే వస్తుంది, అనగా శ్రీ శుక్రవారికి ఇచ్చిన వైరాగ్య తత్వం అందరికీ వస్తుంది. అదే విషయాన్ని భాగవతమున మొదట తీసుకువచ్చారు. ధర్మస్య హాపవర్గస్య, ధర్మమునకు మోక్షమునిచ్చే అధికారం ఉంటుంది. కనుక అర్థమంటే మీరు అనుకునే డబ్బు కాదు. మరి అర్థమునకు కామం పురుషార్థమైతే, అంటే ఆ కామమును మోక్షమున సమన్వయింప చేయాలి. కాబట్టి ఆ కామానికి మీరు అనుకునే ఇంద్రియ ప్రీతి కాదు. అసలు పురుషార్థం ఏమిటి అంటే అది ఒకటే ఒకటి పురుషార్థం. ప్రతివారు బతుకుతున్నారు ఎందుకు అంటే డబ్బు సంపాదనకి. మరి డబ్బు ఎందుకు అంటే అనుకున్నవి పొందేందుకు. మరి అనుకున్నవన్నీ పొందడం ఎందుకు అంటే అనుభవించే ఆనందము అని అది చెప్పవలసిందే. అయితే ఇవన్నీ కలిగిన వారు కూడా మన కంటికి కనపడుతున్నారు. అనుకున్నవి సాధించిన వాటితో ఇండ్లు ముంగిళ్ళు ఏర్పరచుకున్నారు, అయినా ఏదో కోల్పోయిన వారి వలె ఉన్నారు. మరి అట్లా ఎందుకున్నారు? అనుకున్నవన్నీ ఉన్నాయి కదా అంటే నాకేమీ విచారం లేదు, అన్నీ ఉన్నాయి కానీ ఆనందం లేదంటున్నారు. చెప్పినట్లు వినే పిల్లలుండి అనుకున్నంత ద్రవ్యము డబ్బు కలిగి ఇల్లు ముంగిళ్ళు వ్యాపారాలు ఎంత సంపాదించినా ఇక చేయవలసిందేమీ లేదన్న వారి దగ్గర హృదయంలో తృప్తి లేదు. అంటే సంపాదించిందంతా నిజమైన పరమార్థము కాదన్నమాట. అది నిజమైన అర్థం కాదు. కాబట్టి పురుషార్థమని ఏదైనా శాస్త్రకారులు చెప్తున్నారో ఆ పురుషార్థములో చేరిన దాన్ని సంపాదించలేదు కనుక అతనికి సంతృప్తి లేదు. అందుకొరకు భాగవతం ఏమిటి ప్రశ్నిస్తున్నదంటే, బ్రతుకు బ్రతుకు కొరకు అంటున్నావు కదా, మరి బ్రతుకు ఎందు కొరకని అడిగింది. జీవస్య తత్వ జిజ్ఞాస, బ్రతుకు యథార్థమును పొందటం కొరకై చేసి నిజమైన బ్రతుకు. జీవుడు భూమిపైకి రావడం అనేది యథార్థమును పొందటానికి. అందుకొరకు మనం సంపాదించే పురుషార్థములన్నీ కూడా ఒకనాటికి సమాప్తమయ్యేవిగా ఉన్నాయి. సమాప్తి ఇరుగని వస్తువు అనేది మన అనుభవంలో లేనే లేదు. కావున ప్రతి ఒక్కరూ ప్రతివారు బ్రతుకు కొరకు అనే విషయం బ్రతుకే అశాశ్వతమైనది. అలాంటి బ్రతుకు కొరకు సాధింపవలసిన పరమార్థము పరమాత్మ ప్రాప్తి. జీవస్య తత్వ జిజ్ఞాస నాటు తా రూప కల్పతి, ఆ జీవుడికి పరమాత్మ ప్రాప్తే పరమ పవిత్రమైన పురుషార్థం. అటువంటి పురుషార్థమును సంపాదించుటకు పెద్దల యొక్క శాసనం ఉన్నది. అందుకొరకే వర్ణాశ్రమ ధర్మములని పేరు చెప్పకుండా ఈశ్వరుడు సంతోషించే ధర్మమును ఆచరింపవలను అన్నారు. ఆచరించే ధర్మస్వరూపం ఎటువంటిదంటే ఏకాగ్రమైన మనస్సుతో భగవంతుని యొక్క కథలు వింటూ కీర్తించాలి, ధ్యానించాలి, పూజించాలి. జ్ఞానరూపమైన ఖడ్గముతో యోగీశ్వరులు తమ హృదయంలో ఉండే అనుమానాలు తొలగించుకొని భగవంతుని యందు ప్రేమను పెంచుకుంటారు. అలా పెంచుకోకపోతే ఆ యొక్క శ్రమలన్నీ కూడా ఊక మీద దంచిన దంపుడు వలె ఉంటాయి. ఊకను ఎంత దంచినప్పటికీ నూకలు వస్తాయా? ఓ బ్రాహ్మణులారా, పుణ్యతీర్థములను సేవించగా వచ్చే పుణ్యం కంటే సత్పురుషులను సేవిస్తే అతి తొందరగా పాపరహితులై వాసుదేవుని కథ ఎందు అభిరుచికలవారు అవుతారు. కనుక భగవంతుని యొక్క కథ వినటము, కీర్తన చేయడము అంటే అది లోకాలను మహాపవిత్రము చేసినటువంటిది. అంతటితో ఊరుకోక హృదయంలోనికి రసస్వరూపుడైన పరమాత్మ పదార్థమును కూర్చుండబెట్టి శక్తి శ్రీకృష్ణు యొక్క కథకు శ్రీకారం చుట్టింది. భగవత్ సేవ చేత పాపాలన్నీ సమాప్తమైన తర్వాత నిజమైన భక్తి కలుగుతుంది. ఆ భక్తితో దివ్యమైన జ్ఞానము గోచరిస్తుంది. ఆ జ్ఞానముతో భగవంతుని మీద నిశ్చలమైన భక్తి కలుగుతుంది. అప్పుడు అహంకారం నశిస్తుంది. అంతకుముందే సంశయాలన్నీ నశించిపోతాయి. ప్రారంభానికి రాకుండా ఉండే కర్మఫలాన్ని సమాప్తం చేస్తాయి. కేవలం అప్పుడు ఆత్మసాక్షాత్కారమే తప్ప మరొకటి లేదు. ఇంటి నుండి తలుపు తీసుకుని బయటికి వచ్చిన తర్వాత అంతా నేనే అని చెప్పినట్టు ఆ జ్ఞాన సాక్షాత్కారమే తప్ప మరొకటి లేదు. ఆ కారణము చేత ప్రకృతికి ఉండేటువంటి మూడు గుణములను నుండి కేవలము శబ్దగుణములు మాత్రమే ఆ శ్రీకృష్ణుని స్వీకరించి అలాంటి దానిని ఉపాధిగా పెట్టుకుని ఆయన ప్రకాశిస్తున్నాడు. కనుక మహాదేవుని కంటే మించిన దైవతము లేరు. అతని వల్ల సకల శ్రేయస్సుని పొందవచ్చు. అంటే ఆయన తీసుకున్న సత్వగుణానికి ప్రాముఖ్యత ఇచ్చినట్లు అవుతుంది కదా. ఆయనకి నచ్చినట్లే కాలేదు కదా అని అనవచ్చు. సత్యమే మనం కూర్చున్న గదిలో వెలుతురు కొరకై ఎర్రని దీపము వేసుకొని ఉంటూ మనకు అవసరమైన వెలుతురు సరిగ్గా ప్రసారించటం లేదు, గుడ్డి గుడ్డిగా ఉంటుంది. ఇంతలో వేరొక భాంతి క్రాంతివంతమైన దీపం వస్తుంది. అప్పుడు మనం ఊపిరి పీల్చుకొని అబ్బా ఇప్పుడు ఎంత వెళ్తురు వచ్చిందో కదా. అయితే అది ఉపాధి గుణం మాత్రమే పొందినదై ఆ ఉపాధికి సంబంధించి ప్రత్యేకంగా ప్రకాశించినట్లు కనబడుతుంది. కానీ అందులో ఉన్న ప్రకాశము మాత్రం ప్రత్యేక గుణాన్ని కనపరచడం లేదు. ఎందుకు? తాను పొందిన ఆ ఉపాధి గుణములోకి కూడా తాను ప్రవేశిస్తేనే ఆ ఉపాధికి వైశిష్టం వచ్చినది. అందుకే ఒక దగ్గర అన్నారు కదా, ఆభరణాలకు విలువ ఇచ్చింది అంటే అవి నీ దగ్గరకు రావడంతో వాటికి ఆ విలువ వచ్చింది. కానీ ఒకవేళ అవి నీ దగ్గరకు రాకపోతే ఆభరణాలకు విలువ ఎక్కడిది? మనిషి అలంకరించుకున్నప్పుడే ఆభరణాలకు విలువ, కానీ లేకపోతే విలువ లేదు కదా అని అన్నారు. అందుచేత సత్వగుణోపాధి పొందిన పరమాత్మ నుండి పైన చెప్పిన సమస్త పురుషార్థములు కలుగుతాయి. కట్టె కంటే పొగ, పొగ కంటే నిప్పు ఎలా శ్రేష్టమంటారో అదేవిధంగా తమోగుణము కంటే రజోగుణము, రజోగుణము కంటే సత్వగుణము శ్రేష్టము. మహామునులు, వివేకవంతులు అటువంటి సత్వగుణోపాధిని కలిగినటువంటి నారాయణుని ఉపాసిస్తారు. రాజస తామస స్వభావము కలిగిన వారు లోకములు ఐశ్వర్యము కావాలని వేరువేరు దేవతలను ఉపాసిస్తారు. కానీ ఆ వాసుదేవుడు సమస్తమైన ప్రపంచంలో ప్రవేశించి అభిమానం కలవాని వలె మాత్రమే గోచరిస్తాడు. కట్టెల నుండి వచ్చిన నిప్పు ఏ కట్టకు గాలి తగినట్లుగా అందుతుందో ఆ కట్టె మండినట్లు కనబడుతుంది. అదేవిధంగా తనను ఎవరు ఆచరిస్తారో, గుర్తిస్తారో వారిని అభిమానించినట్లు కనబడతాడు. కానీ దేని మీద ప్రత్యక్షమైన అభిమానం లేదు. అటువంటి సత్వోపాధి కలిగిన వాసుదేవుడు సమస్తమైన దేవతల, తిర్యక్ జంతువులలో, మానవులలో కూడా తానై అవతారములను గ్రహించి లీలా అవతారములను విస్తరింపజేశాడు. సత్వగుణము చేత లోకములన్నీ ఆనందింప చేస్తున్నాడు. ఇది శ్రీమద్భాగవతే ప్రథమ స్కందే ద్వితీయోధ్యాయ. హరయే నమః.